ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮದೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಕೀ ದಾಸೋಹವನ್ನು ಸಮರ್ಪಿಸ್ತು, ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯರು, ಉಪನಿಷತ್ ಸಿದ್ಧಾಂತ ಆಚಾರ್ಯಪೀಠ ವ್ಯವಸ್ಥಾಪಕರು, ಶ್ರೀ 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 ತ್ರಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜೀಯರ ಸ್ವಾಮಿವಾರು ಮನ ಎಂದು ಅನುಗ್ರಹಿಸಿ, ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾದಂ ಅನಿ ಭಗವದ್ಗೀತಕ್ಕೆ అత్యద్భుతమైనటువంటి ప్రశ్నోత్తరాలతో కూడినటువంటి ఒక గ్రంథాన్ని అందించారు. అనేక విషయాలని సరళంగా అందరికీ అందజేస్తూ ప్రతి శ్లోకము, ఆ శ్లోకంలో ఉన్నటువంటి అనేక రహస్యములని వివరణంగా తెలియజేస్తూ ఉన్నారు. 51 భాగాలు పూర్తి అయ్యాయి. వారి రచనలో గ్రంథంలో 52 భాగం నేడు ప్రారంభం. భాగవత మైత్రి ద్వారా ఇప్పటికీ 87 భాగాలు పూర్తి అయ్యాయి. ఇవాళ 88 భాగం. 3 అధ్యాయంలో 11, 12, 13 శ్లోకాల యొక్క విశేషాలని స్వామివారు తెలియజేశారు. ప్రస్తుతము యజ్ఞముల యొక్క ప్రభావం, యజ్ఞములు ఎవరు చేయాలి, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని గురించి చర్చ సాగిస్తూ ఉన్నారు. నిన్న 1538 ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఈవేళ కొనసాగింపు 1539 ప్రశ్నతో. కాశ్యవాహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియేన్ దాసోహం రామానుజ దాసుణ్ణి. రానాయన కూర్చో. నిన్న విషయాలు మనం యజ్ఞం గురించి కదా చెప్పుకుంటున్నాం. అవును స్వామి, కానీ మీరు యజ్ఞమే అన్నిటికీ మూలము అన్నారు. కానీ ఆ మాట నాకు ఇంకా బాగా అర్థం కావడం లేదు. కొంచెం వివరించాలి గురువుగారు మీరు. ఓ అలాగే, మరి నేను చెప్పడం కాదు, తర్వాత శ్లోకాల్లో స్పష్టత వస్తుంది మనకి. ఆ శ్లోకాలు ఒకసారి చదువుతానే అడిగాను. అలాగే స్వామి. ఒక్క 14 శ్లోకం ఒకటి సపరేట్గా మనం చేయలేము. దాన్ని అనుసరించే 14, 15, 16 శ్లోకాలు ఉన్నాయి. ఈ 3 కలిసి చదువుకోవాలి. అప్పుడు కానీ మనకి విషయం స్పష్టమవదు. అడియేన్. అలాగే. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విత్తి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయు ఇంద్రియారామ మోహం పార్థ సజీవతి. దీనికి ముందుగా అన్వయం తెలుసుకుంటే భావం తెలుగులో చెప్పుకోవచ్చు. అన్నాతు భూతాని భవంతి, పర్జన్యాతు అన్న సంభవ, యజ్ఞాత్ పర్జన్య భవతి, యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవ విద్ధి, బ్రహ్మ అక్షర సముద్భవం విద్ధి, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం యహ ఇహ న అనువర్తయతి హే పార్థ స అఘాయుః ఇంద్రియారామశ్చ మోహం జీవతి. గో అంటే 3 శ్లోకాలకి కలిపినటువంటి అన్వయం అంతవరకు ఆగుతుంది. అడియనడియన్ ఒకసారి తెలుగులో కూడా వివరిస్తే బాగుంటుంది. అడిగాను. ఓ చెప్తున్నానుగా, అన్నం వలన సమస్త శరీరాలు నిలుస్తుంటాయి. ఆ అన్నమేమో వర్షం వలన కలుగుతుంది. ఆ వర్షము యజ్ఞం వలన ఏర్పడుతుంది. ఆ యజ్ఞము కర్మ వలన సాగుతుంది. ఆ కర్మ శరీరం చేత కలుగుతుంది. ఆ శరీరము జీవుని చేత నిలుస్తుంది. అందుచేత శరీరము యజ్ఞమూలమైంది అని తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రవర్తిస్తున్న చక్రాన్ని ఎవరు ఈ లోకంలో కొనసాగించడో ఓ అర్జున, వాడు వాడి ఆయుష్షు పాపము కొరకే అని తెలుసుకో. ఇంద్రియ భోగాలనే అనుభవిస్తూ వాడు వ్యర్థంగా బతుకుతూ ఉంటాడు. అడియేను, అయితే ఈ చక్రాన్ని ఇలా అనుకోవచ్చా స్వామి? అన్నము, సజీవ శరీరము, కర్మ, యజ్ఞం, వర్షం, అన్నం, ఇలాగా ఒక చక్రం గీసుకొని దాన్ని ఇలా తిప్పుతూ ఉండొచ్చా స్వామి? ఆహా, అంతే. యజ్ఞాలు చేయకపోతే ఈ చక్రాన్ని నిలిపేసిన వాళ్ళం అయిపోతాం. అటువంటి వారి బతుకంతా పాపమే అవుతుంది, అది వృధాగా పోతుంది. స్వామి, ఇక్కడ భూతాలు అని అంటే భేతాళాది భూతాలు కావు కదా? చెయ్, అది అసందర్భం మాట. అడిగాను, మరి శరీరం అని అర్థం చెప్పారే? అవును, కేవల శరీరం పుట్టదు కదా, జీవుడితో కలిసే పుడుతుంది శరీరం. అడిగాను, జీవుడని కూడా చెప్పకూడదా? కూడదు, జీవుడు నిత్యుడు కదా, వాడిని ఒక్కడే పుట్టాడని ఎలా అంటాం మనం? అడిగాను, అందుకే జీవునితో కూడిన శరీరము అని మీరు అంటున్నారు, అంతేనా స్వామి? అంతే. వర్షం వలన అన్నం కలుగుతుందని వివరించక్కర్లేదు, ఆ వర్షం యజ్ఞం వలననే కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. అగ్నౌ ప్రాస్తాహుతి ఆదిత్యం ఉపతిష్ఠతే ఆదిత్యాత్ జాయతే వృష్టి అంటూ మనకి వేదం తెలియజేస్తూ ఉంది. అడిగే, అది అర్థమైంది. ఆ యజ్ఞం కర్మ వలన పుడుతుంది అంటే అంతో ఇంతో వీడు డబ్బు సంపాదించి యజ్ఞాలు చేసుకోవాలి కనుక, ఆ డబ్బు సంపాదన వగైరాలన్నీ కర్మలే కనుక అలా అన్నారని అర్థమవుతోంది స్వామి దాసుడికి. కర్మ బ్రహ్మ వలన పుడుతుంది అంటే అర్థం కాలేదు నీకు, అంతేనా? అవును స్వామి. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని కానీ పరమాత్మ అని కానీ ఏ అటు ఇటు అనుకోవచ్చు కదా. చతుర్ముఖ బ్రహ్మ అనుకోవడం ప్రకరణానికేమో కుదరకపోయినా సమస్త కార్యములకు కారణం కనుక బ్రహ్మ అంటే పరమాత్మే అని అర్థం చేసుకోవాలి, అంతేనా స్వామి? పోనీలే, అలాగే చెప్దాం అనుకుందాం. మరి ఆ తర్వాత వాక్యంలో బ్రహ్మాక్షరం అనే పదం కూడా ఉంది, చూచావా? బ్రహ్మ అక్షరం వలన పుడతాడు అని ఉంది కదా. అప్పుడు నీ మొదటి అర్థం కుదురుతుందా? కుదరదడి అని. బ్రహ్మ అనే వేదానికి పేరున్నది కదా, అక్షరం అంటే పరమాత్మ అనుకుందాం, అప్పుడు సరిపోతుంది కదా స్వామి? అంటే అర్థం వరకు సరిపోతుంది, కానీ మరి చక్రం ఎలా కుదురుతుంది? నిజమే స్వామి, కానీ బ్రహ్మ అంటే మీరు చెప్పినట్లు శరీరం ఎలా అవుతుంది? దానికి ఏమైనా ప్రమాణం ఉందా స్వామి? చెప్తాను, ప్రమాణం ఉంది. ముండకోపనిషత్తులో 2:9 అక్కడ కనుక మనం చూసినట్లయితే, తస్మాత్ ఏతత్ బ్రహ్మనామ రూపం అన్నంచ జాయతే అంటూ ప్రకృతి అర్థంలో బ్రహ్మ పదార్థాన్ని వాడారు. అంతేకాదు, మమ యోని మహత్ బ్రహ్మ అంటూ ఈ గీతలోనే ఇక ముందు చెప్పబోతారు కూడా. అందుచేత బ్రహ్మ అంటే ప్రకృతి అన్న అర్థం సమంజసంగా వస్తుంది. అడిగాను, మరి బ్రహ్మ అంటే శరీరం అని కదా మీరు అర్థం గతంలో చెప్పారు, మరి పూర్తిగా విను. కర్మ ఎలాగూ కలుగుతుంది, ఒక వ్యక్తి వలన కలుగుతుంది. వ్యక్తి అంటే ఎవరు? శరీరము ప్లస్ జీవుడు కదా. బ్రహ్మాక్షర సముద్భవం అంటూ జీవుణ్ణి అక్షరం అనే పదంతో చెప్పేశారు కనుక ఇప్పుడు బ్రహ్మ అంటే ఇక శరీరమే కావాలి. ఓహో, అడిగాను స్వామి, బ్రహ్మ అంటే ప్రకృతి అని శృతి చేత, బ్రహ్మ అంటే శరీరము అని యుక్తి చేత సాధించవచ్చు కనుక బ్రహ్మ అంటే ప్రకృతి పరిణామమైన శరీరము అని అనుకోవాలన్నమాట, అర్థమైంది. కానీ శరీరం జీవుడి వలన పుట్టడం అంటే స్వామి? శరీరం కర్మలని చేయాలంటే అందులో జీవుడు ఉండాలి కదా. జీవుడు ప్రవేశించి ఉంటేనే ఈ శరీరానికి సత్తా, అందుచేత శరీరం జీవుడి వలన వస్తుంది అని అన్నారు. అంతే స్వామి, ఇది చాలా బాగానే ఉంది, కానీ సర్వగతం అని కూడా ఆ శ్లోకంలో ఉంది కదా, దాన్ని అర్థం ఎలా చేసుకోమంటారు? ఎలా అంటే సమస్త పురుషార్థ సాధనాది కృతం అన్నమాట. అంటే అందరికీ గల శరీరములు అని అర్థం. అందరి శరీరాలు యజ్ఞములే మూలముగా ఉన్నాయి అని అర్థం. స్వామి, ఇక్కడ చెప్తున్నది కర్మయోగి శరీరం ఒక్కటే కదా? ఆహాహా, కాదు, అందరి శరీరాలు అంతే. జ్ఞానయోగి అయినా భక్తియోగి అయినా ఇంకా ఏమైనా సరే అందరి శరీరాలు అంతే, అన్నిటికీ యజ్ఞమే కారణం. అడిగాను, స్వామి, అందుచేతనే ఈ చక్రాన్ని ఎవరి నడపడో, ఈ చక్రాన్ని ఎవరు సక్రమంగా నడపరో వారు పాపి అన్నారు, అంతేనా స్వామి? సరిగ్గా చెప్పావు. యజ్ఞశేషం చేత శరీరాన్ని ధరించడు కనుక వాణ్ణి ఆయుష్యంతా పాపిష్టిదే, వాడి ఆయుష్యంతా పాపిష్టిదే. ఆత్మారాముడు అవ్వవలసిన చోట వాడు ఇంద్రియారాముడైపోతున్నాడు. సత్వవృద్ధి ఉండదు, రజోగుణం తమోగుణం వృద్ధి పొందేస్తాయి, విషయభోగములందే మనస్సు తగులుకుంటుంది, జ్ఞానయోగాదులన్నీ వాడికి విఫలమైపోతాయి, చివరికి వాడు బ్రతుకే వృధా. అయ్యా గురువుగారు, మరి యజ్ఞాలు చేయడం ఎవరికైనా తప్పదంటారా? తప్పదు నాయనా, తప్పదు. అన్నం తింటూ శరీరాన్ని పోషించుకునే ఎవరికైనా సరే ఈ యజ్ఞాలు తప్పదు. మీరు చెప్పేది మరీ చోద్యంగా ఉంది స్వామి. అన్నం తినకుండా శరీరం నిలుస్తుందా? అలాంటి వాడు ఒకడు ఉంటాడా స్వామి? ఉంటాడనే చెప్తోంది నాయన భగవద్గీత. పూర్వం ఋషులు అలాగే చిరకాలం ఉండేవారట. అంటే అవి పురాణ కాదు కదా స్వామి, వాటిని నమ్మమంటారా అండి? వద్దులే, ప్రయత్నం చేసి చూడు స్వయంగా. ఎందుకంటే ఏ కాలంలో అయినా జరిగే విషయాన్నే కదా ఈ భగవద్గీతలో చెబుతారు. స్వామి, మీరు నిజంగానే అంటున్నారా? మీరు అన్నం లేకుండా శరీరధారణ జరగవచ్చునా? అలాంటి వాడికి యజ్ఞాల వంటి కర్మ ఆవశ్యకం కాదా? మీరు నిజంగా చెప్తున్నారా స్వామి? అన్నం లేకుండా శరీరధారణ జరపవచ్చా? అలాంటి వాడికి యజ్ఞాల వంటి కర్మ ఆవశ్యకం కాదా? కాదు. ఇదిగో ఈ 17వ శ్లోకం చూసుకో, దీనిలో ఉంది, ఒకసారి చదువుతాను. యస్మాత్ మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్మాత్ మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యః మానవస్తు ఆత్మరతిరేవ ఆత్మతృప్తిశ్చ ఆత్మన్యేవ సంతుష్టిశ్చ స్యాత్ తస్య కార్యం న విద్యతే. అరే, చాలా విచిత్రంగా ఉంది స్వామి, కొంచెం తాత్పర్యం కూడా దయచేయండి. ఏమీ లేదు తాత్పర్యం. ఏ మనుష్యుడైతే ఆత్మయందే ఆసక్తి కలిగి ఆత్మచేతనే తృప్తి పొంది ఆత్మయందే సంతోషాన్ని పొందుతాడో వాడికి చేయ తగినది లేదు. స్వామి స్వామి, చేయ తగినది ఏమీ లేదా? అవును, ఆత్మదర్శనం కోసం ఏమీ చేయనక్కర్లేదు అని అర్థం. స్వామి, మరి ఆత్మదర్శనం అయిపోతుందని అని అర్థమా? అంతే కదా, ఆత్మదర్శనం అయిపోయిన వారి గురించే చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళకి ఫలం వచ్చేసినట్లయితే, అంటే ముక్తుడైపోతే తప్ప అన్నంతో పని లేకుండానే ఆత్మానుసంధానమే ధారణ పోషణ భోగ్యములుగా ఉండడం కుదరదు. కనుక అట్టివాడికి మాత్రమే చేయవలసినది ఏమీ లేదు అంటున్నారు. ఎందుచేత స్వామి అలా అంటున్నారు? ఇదిగో వరుసగా శ్లోకాలన్నీ మనకు వచ్చే సందేహాలు తీర్చేవే. నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ అని. అంటే దీని అన్వయం తస్య ఇహ కృతేన అర్థం నైవ, అకృతే కశ్చన అనర్థం నా, అస్య సర్వ భూతేషు అర్థవ్యపాశ్రయ కశ్చిత్ నా. అంటే అటువంటి వానికి ఇక్కడ ఒకటి చేయడం వలన ప్రయోజనము లేదు, చేయకపోతే దోషము లేదు, ఆకాశాది పంచభూతాల ప్రయోజనం కూడా లేదు అని అంటూ 1563వ ప్రశ్నకి సమాధానం చెప్పారు స్వామివారు. దీని కొనసాగింపు 1564 నుంచి రేపు మళ్ళీ తెలుసుకుందాము. ఇంత చక్కగా మనకి ఈ యజ్ఞ వైశిష్ట్యాన్ని తెలియజేస్తున్నటువంటి స్వామివారికి, అనేక దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ఆ శ్రీమన్నారాయణుని యొక్క కృపా కటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ అడిగాను రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.